ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
మా డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ తో ఓ ప్రశ్న అడిగింది, మీరు కెమిస్ట్రీ చదువుతున్నారు కదా, కెమిస్ట్రీలో చాలా మందికి ఉపయోగపడేటట్టు చాలా మంది దేశ విదేశాలలో ఫాలో అవుతున్నటువంటి కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ ఏమిటి అని ప్రశ్న. చాలా గంభీరమైనది, జాగ్రత్తగా వినండి, అది మీకు వర్తిస్తుంది. కాలేజీ లెక్చరర్గా నేను పనిచేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజీలో మొదట్లో కొత్తగా బెనారస్ హిందీ యూనివర్సిటీ నుంచి నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాక, అప్పటికి తెలుగు కూడా నాకు రాదు. డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. మొదటి ప్రశ్న వేశా పిల్లలకి, టెక్స్ట్ బుక్ అదేంటి సార్ అన్నారు. నోట్స్ గురించి మాట్లాడండి, మేము చెప్తాం ఎవరి నోట్స్ బాగున్నాయో. తెలీదు అన్నారు. సార్ స్టూడెంట్స్ కదా అని క్లాస్ నుంచి బయటకు వచ్చాక క్లాస్ రూమ్లో మా కొలీగ్స్ని అడిగాను, ఏమయ్యా మీరు ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి చెప్తున్నారు. నేను నార్త్ ఇండియా నుంచి వచ్చాను, అక్కడ నేను ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్స్ వేరు, మరి ఇక్కడ నాకు ఐడియా లేదు. మేమేం టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి, గైడ్స్ ఉన్నాయి, రెండు మూడు గైడ్స్ ఫాలో అవుతున్నామండి అన్నాడు. ఇంకా చేసేదేముంది, నేను ఆ గైడ్సే ఫాలో అవటం మొదలెట్టా. 24 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా. ఇంకా చాలే ఈ కెమిస్ట్రీ మనుషులకు చెప్పే బదులు ఈ ఆధ్యాత్మీయత గురించి మనుషులకు చెప్తే ఎక్కువ లాభం అని చెప్పి రిటైర్ అవుతూ అప్పుడు ఒకసారి నేను సింహావలోకనం చేసుకున్నా. ఏం చేశాను నేను 24 ఏళ్ళు కెమిస్ట్రీ ఏం చెప్పాను పిల్లలకి అంటే, నేను మొదటి సంవత్సరము వాయుస్థితి అని ఒక సబ్జెక్ట్ ఉంది కెమిస్ట్రీలో, వాయు గురించి చెప్పేది. మొదటి సంవత్సరము 21 పాయింట్స్ చెప్పాను నేను వాళ్ళకి ఆ చాప్టర్లో. రిటైర్ అయ్యే సంవత్సరం 5 పాయింట్స్ మాత్రమే చెప్పాను. అంటే నేను ఎంత లెక్చరర్గా ఎదిగానో మీకు చెప్తున్నాను నేను. ఆ 5 పాయింట్స్ చెప్పినా కూడా పిల్లలు అన్నారు, మాస్టరు ఇందులో కూడా 3 అనవసరం అండి, పరీక్షలో రావు, మీరు 2 చెప్తే చాలు. మరి భగవద్గీతను కూడా మనం అలాగే చేసుకుంటున్నామేమో అన్న అనుమానం. అందుకని ప్రశ్న ఏంటి అంటే, మీరు ఎంత గొప్ప విషయాన్ని చదువుతున్నారు అని కాదు. ప్రశ్న ఎప్పుడు ఏమిటి అంటే, అంత గొప్ప విషయాన్ని మీరు ఆచరిస్తున్నారా లేదా అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ మాటలు మీరు చాలాసార్లు వినుంటారు, కానీ ఆచరణాత్మకంగా భగవద్గీతను ఎలా ఉపయోగించుకోవాలో అనేది మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ రాగానే నేను ఒక విషయాన్ని విన్నాను. సుదర్శన చక్రాకారంగా 12x9 108 యజ్ఞకుండీలతో చేస్తున్నాము. ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. మరి మీరు తెలిసి చేస్తున్నారో లేక మీ లోపల ఉన్నటువంటి ఆ జగద్గురువు మీ ద్వారా అది చేయిస్తున్నాడు అంటే, ఈ రాబోయే 3 సంవత్సరాలలో సుదర్శన చక్రము యొక్క రక్షణ చాలా అవసరం. సుదర్శన చక్రంలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని నేను చివరిలో చెప్తాను. కానీ సుదర్శన చక్రం ఏం చేస్తుందో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జయద్రథుడు వల్ల అభిమన్యుడు చనిపోయాడు. మహాభారతంలో కథ తెలుసు కదా మీకు. అర్జునుడికి కోపం వచ్చింది. 2వ రోజు సూర్యాస్తమయం సమయం లోపల నేను కనుక జయద్రథుడిని చంపకపోతే నేను ఆత్మాహుతి చేసేసుకుంటాను, అంటే ఆత్మాహుతి దళాలు అప్పుడు ఉండేవన్నమాట. చిత నేనే ఆత్మాహుతి చేసేసుకుంటాను, చనిపోతాను చెప్పేశాడు. కృష్ణుడిని అడగలే. సరే రెండో రోజు అయింది, కృష్ణుడు మండిపడ్డాడు, ఎవరిని అడిగి చేసావు నువ్వు ఆ ప్రతిజ్ఞ? ఇప్పుడు నా కొంప మీద తీసుకొచ్చి పెట్టావు కదయ్యా, ప్రతిజ్ఞ నువ్వు చేసావు కానీ సమర్థించుకోవాల్సింది నేను అన్నాడు. తర్వాత సుదర్శన చక్రాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు తెలుసు కదా మీకు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, సుదర్శన చక్రముని ఉపయోగించుకోవటం అనేది మీ ద్వారా ఈ 3 సంవత్సరాలలో ఎందుకు జరుగుతుందో మీరు కాస్త జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే భారతీయులు చాలా విషయాలు యాంత్రికంగా చేసేస్తారు కానీ కరెక్ట్గా చేస్తారు. విదేశీయులు కరెక్ట్గా చేద్దాం అనుకుని చాలా ప్లాన్ వేసుకుంటారు, తప్పుగా చేసేస్తారు. ఇది మనకి విదేశీయులకి ఉన్నటువంటి తేడా. వాళ్ళు ఏది కరెక్ట్గా చేయలేరు, వాళ్ళు ప్రయత్నిస్తారు బాబు, చాలా ప్రయత్నిస్తారు. మనం అసలు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కూడా మనకు తెలియదు, కానీ అది కరెక్ట్ అయిపోతుంది. దీనికి కారణం ఏమిటి అంటే భగవద్గీత. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, భగవద్గీత చాలా గొప్ప గ్రంథం అని మాస్టారు మీరు చెప్తూ ఉంటారు, దానికి నిదర్శనం మీరు ఏదైనా ఇవ్వగలరా, అది చాలా గొప్ప గ్రంథం అని. నిదర్శనం నేను ఇవ్వటం ఏంటయ్యా, ప్రతిరోజు కోర్టులో జడ్జికి తెలుసు వీడు అబద్ధం చెప్తున్నాడని, చెప్పేవాడికి తెలుసు వీడు అబద్ధం చెప్తున్నాడని, కోర్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు నేను అబద్ధం చెప్తున్నానని చెప్తున్నవాడికి, వింటున్న వాళ్ళకి తెలుసు అబద్ధం చెప్తున్నానని. కానీ వాడు ఓ పుస్తకం మీద చేపెట్టి చెప్తాడు నేను చెప్పేది మరి నిజమైపోతుంది కదా అది, అంటే అందరికీ తెలిసిన అబద్ధం కూడా నిజమైపోతుంది పుస్తకం మీద చేపెడితేనే. మరి మీరు పారాయణ చేస్తూ ఉంటే మీ జీవితాలు ఎంత ధన్యత నొందుతున్నాయో మీరు తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏం లేదు, గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యాస్వయం పద్మనాభస్య ముఖ పద్మే వినిశ్రుత. ఇది ఒక శ్లోకం మనం అందరం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ 2 పదాలు వాడారు, గీత సుగీత కర్తవ్య. గీత కర్తవ్య అనలే, గీత ఎలా ఉండాలి అంటే సుగీత. అప్పుడు అన్న శాస్త్ర విస్తరములు అక్కర్లేదు, ఇంకా మీరు ఏ శాస్త్రాలు కూడా మీరు చదవక్కర్లేదు. ఇందువల్ల అది పద్మనాభుడు ముఖ పద్మము నుంచి బయటికి వచ్చింది. ఇది శ్లోకం. మరి శ్లోకం మనకి ఆచరణలోకి వస్తోందా అని మీరు ఇది ప్రశ్న చేసుకోగలిగితే, భగవద్గీత యొక్క ఫలము గురించి మాట్లాడుతున్నప్పుడు సంపూర్ణంగా భగవద్గీత చదివితే ఏ ఫలితం వస్తుంది, 9 అర్ధగీత చదివితే ఏ ఫలితం వస్తుంది, 6, 3, 1 అధ్యాయం అని చెప్తూ ఒక శ్లోకము లేకపోతే ఒక పాదం చదివినా కూడా చాలా గొప్పదైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నాడు. చెప్పింది ఎవరు? వ్యాసుడు. పురాణాల్లో వ్యాసుడు చెప్పింది, భగవద్గీత రాసింది వ్యాసుడే. భగవద్గీతను సంజయుడు ద్వారా ధృతరాష్ట్రుడికి చూపించింది వ్యాసుడు. కానీ మరి భగవద్గీత యొక్క ఒక పాదము చదివితే, ఒక పాదము అంటే శ్లోకంలో 8, 8, 8, 8, 32 అక్షరాలు ఉంటాయి, అటువంటి 4 పదాల సమూహాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటాం మనం. ఆధ్యాత్మిక విద్యను శ్లోకబద్ధం చేయటానికి ఆవిర్భవించినటువంటి సూత్రము అనుష్టుప్ ఛందస్సు. వాల్మీకి నోటి ద్వారా మొట్టమొదట ఈ అనుష్టుప్ ఛందస్సు బయటకు వచ్చింది. కానీ ఈ ఛందస్సు అంటే కూడా మనకి చాలా మందికి తెలియదు. మనం అనుష్టుప్ ఛందస్సులో భగవద్గీత చదువుతున్నాం, మీకు తెలుసునో తెలియదో లలితా సహస్రనామం కూడా అనుష్టుప్ ఛందస్సులోనే ఉంది. చాలా మంది పండితులు మహాత్ములు శాస్త్రాలు ఏం చెప్తాయంటే లలితకి శ్రీకృష్ణుడికి తేడా లేదు. స్త్రీ రూపం పురుష రూపంలో ఉండేటటువంటి తేడాయే తప్ప తమాషా ఏంటే, లలితని నాకు తెలిసి మిగతా ఏ సహస్రనామాలకి ముందు రహస్యము అనే మాట లేదు. సహస్రనామాలు చాలా ఉన్నాయి, కానీ రహస్యనామ స్తోత్రము అనేది లలితకే చెందుతుంది. మరి మనం లలితాపారాయణ కూడా చేస్తున్నాం, చెయ్యాలి కూడా. ఎందుకంటే గీతతో పాటు లలిత యొక్క సంపుటీకరణ ఉంటేనే అందులోని రహస్యాలు బయటకు వస్తాయి. మరి మనం లలిత చదువుతూ ఉంటే ఏ రహస్యాన్ని అర్థం చేసుకుంటున్నాం మనం? పేరులో రహస్యం అని ఉంది కదా, మరి మీరు చదివేస్తున్నారు, మరి ఆ చదువుతున్నప్పుడు ఏదైనా రహస్యాలు మీకు బయటకు వస్తున్నాయా? ఏవైనా రహస్యాలు మీకు తెలుస్తున్నాయా? ఎందుకు ఈ మాట ఎత్తుతున్నాను అంటే, భగవద్గీతలో అంతకంటే గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయి, లలితలో ఉన్నటువంటి రహస్యాల కంటే కూడా చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయి. కానీ ఆ అన్ని గొప్ప రహస్యాలు ఒక అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి అంతే. దానికి పేరు కూడా అదే పెట్టాడు వ్యాసుడు, మనకు అర్థం అవుదేమో అని, రాజవిద్య రాజగుహ్యం. మరి ఆ కింగ్లీ నాలెడ్జ్, రాజవిద్య, రాజులకే మాత్రమే అర్థమయ్యేటటువంటి ఆ విద్య, పరిపాలకులకే మాత్రమే అర్థమయ్యేటటువంటి ఆ విద్య. దాన్ని మళ్ళా మామూలు విద్య అన్నాడు. రాజవిద్య రాజగుహ్యం అంటే ఆ పరిపాలకులకు కూడా తెలియనటువంటి అనేక రహస్యాలు 9వ అధ్యాయంలో ఉన్నాయి. వాటి విశ్లేషణ లలితా సహస్రనామంలో ఉంది. అంటే 9వ అధ్యాయం మాత్రమే మీరు తీసుకుంటే అది లలితా సహస్రనామం. ఈ విద్య మనం మర్చిపోయాం. అందుకని నేను మొట్టమొదట నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు సంగతి ఎత్తాను నేను. మీరు ఏ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు? నోట్స్ చదువుతున్నాం అండి. చివరికి నా పరిస్థితి చెప్పుకుందా. మొదటి సంవత్సరం నేను 21 పాయింట్లు చెప్పేవాడిని. 24 సంవత్సరాలు పాఠాలు చెప్పిన తర్వాత 21 పాయింట్స్ పోయే 5 పాయింట్స్ చెప్తే అందులో నాకు నా పిల్లలు ఏం చెప్పారంటే, ఈ 3 వద్దు మాస్టారు, పరీక్షలో రావు, 2 మిగిలి. ఇంకా రాజవిద్య రాజగుహ్యం ఏముంటుంది? దీనిని మీరు మనస్సులో పెట్టుకుని చదవమని అర్థించటానికి వచ్చాను నేను. స్పెసిఫిక్గా నేను కావాలని మీ సమావేశానికి వచ్చాను. ఇంచంటే మీరు ఒక సంకల్పం యొక్క పూర్ణాహుతిగా ఇది చేస్తున్నారు అని విన్నాను నేను 108 యజ్ఞకుండీలతో. గీత యొక్క పూర్ణాహుతిగా చేయకండి, దీన్ని స్టార్టింగ్ పాయింట్గా చేయండి. దేనికి స్టార్టింగ్ పాయింట్గా? విశ్వరూపానికి స్టార్టింగ్ పాయింట్గా. శతశోధ అనేదే వద్దా అంటే మీరు ఇరుక్కుంటారు. ఏం చేయాల్సి వస్తుంది మీరు నా నోట్లోంచి వచ్చాక? మీ ఇష్టం అది. నేను చేయగలిగింది ఏముంది, చెప్పవలసింది చెప్తా. మా పిల్లలే చెప్తున్నారు కదా, నేను 5 పాయింట్స్ చెప్తే మేము 3 చదవండి 2 చదువుతామని. మరి మీరేం చేస్తారు, నేనేం చేయగలను? టీచర్గా చెప్పేది చెప్తా, ఆపకండి దీంతో. ఇది శతశోధ సహస్రశ. దీని తర్వాత 1008కి మీరు ప్లాన్ చేయండి. 1 సంవత్సరంలో కాదు, మెల్లిగా ప్లాన్ చేసుకోండి. మొత్తము ఆంధ్రప్రదేశ్ను కవర్ చేయండి. లిమిట్ అవ్వకండి మీరు. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది మా వల్ల అవుతుందా అనుకుంటే మీకు గీతా రహస్యం అర్థం అవ్వలేదు. గీత అర్థం కాలే అసలు. నేను చేస్తాను అంటే అసలు మీరు గీత చదవక్కర్లే, మీరు మానేయండి. మీ ద్వారా జరుగుతుంది, నా ద్వారా జరగనిస్తాను అనుకుంటే చేసుకోండి. తేడా ఉంది రెండిటికి, ఉందా? నేను చేస్తాను అంటే అది అహంకారం అవదు. కానీ నా ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలిపి ఒక చోట సహస్రకుండి యజ్ఞం మేము చేస్తాము, భగవద్గీత యొక్క టెక్స్ట్ బుక్గా చదువుతూ. భగవద్గీతని ఇలా చదవకండి, పారాయణగా, టెక్స్ట్ బుక్గా చదవండి. ఏం చేస్తుంది భగవద్గీత మీరు టెక్స్ట్ బుక్గా చదివితే? అందులో మీకు 18 యోగ విద్యల గురించి చెప్తాడు వాడు. భగవద్గీతలో 18 యోగ విద్యలు ఉన్నాయి. ప్రతి అధ్యాయాన్ని కూడా యోగం అనే అంటాం. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ధ్యాన యోగము, ఇది 6 అధ్యాయాలు. అలాగా 3-6 వస్తాయి. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ లాగా చదవండి దాన్ని. మా స్టూడెంట్స్ చదివినట్టు 2 చదివేసామండి, అధ్యాయాలు అయిపోయాయండి, చాలండి, ఆదివారం నాడు ఆహుతులు వేసేస్తామండి, అయిపోతుందండి. నోట్స్ లాగా చదువుతున్నారు మీరు, నోట్స్ లాగా చదవకండి, యోగ విద్యగా చదవండి. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అంటే మీరు భగవద్గీత చదువుతున్నప్పుడు మీరు బ్రహ్మ విద్య గురించి చదువుతున్నారు. బ్రహ్మ విద్యలో యోగ శాస్త్రంలో ఇది అధ్యాయం. నేను నోట్స్ లాగా చదువుతున్నాను అని ఎందుకంటానంటే మీరు చదువుతారు సరే బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, ఏ బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య గురించి మీరు ఏం నేర్చుకుంటున్నారు. ఆయనేమో బ్రహ్మ విద్య గురించి రాస్తున్నాడు. మరి బ్రహ్మ విద్య అంటే అబ్బో చాలా కష్టమైన విద్య అండి. మనలో ఎవరైనా ఖచ్చితంగా బ్రహ్మ విద్య అంటే ఇది అని చెప్పలేము. చెప్పగలిగే పండితులు ఉండవచ్చు, అమ్మా గబుక్కుని చెప్పలేము చాలామంది. కానీ మీలో మెడిసిన్ చదవని వాళ్ళు కూడా ఎంబీబీఎస్ గొప్పదా, ఎండి గొప్ప, ఏది పెద్ద డిగ్రీ అంటే మీరు చెప్పగలరా? ఎవరైనా చెప్పలేరా? చెప్పగలరా ఏది పెద్దది? ఎంబీబీఎస్ పెద్దది, ఎండి చిన్నది. నవ్వుతున్నారేంటి? తప్పు చెప్పానా? పోనీ సవరించుకుందాం. ఎంబీబీఎస్ చిన్నది, కానీ మీలో ఎవరు డాక్టర్లు గారు, కానీ మీకు తెలుసు ఎంబీబీఎస్ ఎండి కంటే చిన్న డిగ్రీ అని. మరి బ్రహ్మ విద్యలో మీకు ఇలాంటి అవగాహన ఉన్నదా? మీరు చదవక్కర్లే ఆ విద్య. నేను మీకు చెప్పదలుచుకున్నది అది, స్థాయి తెలుసుకోవటానికి మీరు ఆ విద్య చదవక్కర్లేదు. ఈ ఉదాహరణ అర్థమైందా మీకు? బిఏ గొప్పదా ఎంఏ గొప్పదా అంటే నువ్వు బిఏ చదవక్కర్లేదు, ఎంఏ చదవ, మీకు తెలుసు ఎంఏ పెద్దదని. మరి బ్రహ్మ విద్యాయా, బ్రహ్మ విద్యలో ఏది ఎక్కడ ఏ యోగ శాస్త్రంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి భారతీయులుగా మనము భగవద్గీతను ఆచరిస్తే ఎలా ఉండాలో ఆలోచించుకోండి. నా పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుందో అలా అనిపిస్తున్నాను. ఉదాహరణ అందుకు మొదటి నుంచి చెప్తున్నా. అందులో మీరు మిమ్మల్ని నేను కించపరచడానికి ఏం చెప్పటం లేదు. మీరు బాధపడవద్దు. నేను ఒకవేళ తప్పు చెప్తున్నాను అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏదో చెప్పాడు అనుకోండి. కానీ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం మీరు మారాలి. మారకపోతే వినియం లాభం. చాలామంది ఏమంటారు అంటే వింటే నువ్వు బాగుపడతావని. మరి వింటాడుగా, వింటే కాదు, వింటే అంటే అర్థం ఏంటి? ఆచరించాలి. ఇంతేత మొట్టమొదటి ఇవాళ మీరు బ్రహ్మ విద్య అంటే ఏంటో తెలుసుకోండి. బ్రహ్మ విద్య అంటే జీవించే విధానము, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎవరు తెలుసుకోవచ్చు? ఎవరు తెలుసుకోవచ్చు? బతుకున్నవాడు తెలుసుకోవాలి. చచ్చిపోయిన వాడికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అక్కర్లేదు కదా. భావం అర్థమవుతుందా? అంచేత ఈ బ్రహ్మ విద్య అనేటటువంటిది బతికున్న ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటిది. బతికున్నా అనే మాట నేను వాడుతున్నప్పుడు మానవ మాత్రులకి మాత్రమే వాడటం లేదు, జంతువులకి కూడా వాడుతున్నాను. దమ్మున్నటువంటి మన యోగులు గేదె చేత కూడా వేదాలు చదివించారు. చదివించారు మీకు తెలుసు కదా. జ్ఞానేశ్వర్ భగవద్గీత మీద చాలా గొప్ప కమెంటరీ రాశాడు ఆయన. ఆయన చెప్పిన దాంట్లో బ్రహ్మ విద్య గురించి చెప్తున్నాను. చేత బ్రహ్మ విద్య అంటే ఏంటి అంటే జీవించే కళ. ప్రతిరోజు పేపర్లో నేను చూస్తూ ఉంటాను, అనేక మంది నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, మాస్టారు మార్కులు తక్కువ వచ్చాయి. చదువుతున్నారు పేపర్లో లేదా? అంటే ఏమైంది, పరీక్షలో మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య చేసేసుకోవాలా? పంట సమానంగా పంటకపోతే ఆత్మహత్య చేసేసుకోవాలా? ఎలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఈనాడు ఉన్నదో, ఎందుకు ఈ ఆవేదన మీ ముందు ఉంచుకుంటున్నాను అంటే, గీత చదువుతున్నటువంటి వాళ్ళు మీరు, గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై, భగవద్గీతని చదివితే ఇంకే శాస్త్రాలు అక్కర్లే, మన దేశం సుభిక్షంగా అయిపోతుంది, మరి ఎందుకు అవటం లేదు? దానికి మీరు నడుం కట్టుకోగలిగితే ఇవాళ ఈ 108 దగ్గర ఆక్కండి. మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ని మేం కలుపుతాం, చేస్తాం కలిసి, అందరూ కలవక్కర్లే. మీరు మళ్ళా చెప్పకండి వాడు రాలేదు వీడు రాలేదని. మిలిటరీ వాళ్ళు యుద్ధం చేస్తారు, ఎంతమంది యుద్ధం చేస్తారు దేశం కోసం? అందరూ చేస్తారా? వాళ్ళకి కూడా అందరూ వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇవ్వరు. కార్గిల్ యుద్ధం అప్పుడే కదా మీరు మొదలెట్టింది, అంతే కదా, ఎంతమంది మొదలెట్టారు? అందరూ చేయకల్లే. మానసిక స్థితి, ఆవేదన ఉన్నటువంటి మీరు ఆవేదన ఉన్న ఇంకో 10 మందికి చెప్పండి, ముందు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా చెప్తాం, ఏమని చెప్తాం? భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు, సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. నీ కోరికల్ని నువ్వు పిండుకోవాలి అంటే, కోరికలు పిండుకోమంటున్నాడు, మీకు అర్థమవుతుందో లేదో, కోరవద్దని ఏ దద్దమ్మ చెప్పలేదు. నాకు చాలా ఒళ్ళు మండుతుంది కోరికలు కోరొద్దన్న వాళ్ళతో, కోరికలే లేకపోతే నాకు దేవుడు ఎందుకయ్యా అంటాను నేను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నాకు చాలా కోరికలు ఉన్నాయి. మీకు కోరికలు ఉంటే భగవద్గీతను పట్టుకోండి. కానీ భగవద్గీతలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు, కర్మయోగంలో చెప్పాడు 3వ అధ్యాయంలో. ఏమని చెప్పాడు? సహయజ్ఞ ప్రజా సృష్టివ, మీతో పాటు యజ్ఞ విధానం కూడా పుట్టించాను. మరి మీకు తెలుసా మీరు ఏ యజ్ఞ విధానంతో పుట్టారు? భగవద్గీత అబద్ధం రాశాడు, వ్యాసుడు అబద్ధం రాశాడు, కృష్ణుడు అబద్ధం చెప్పాడు. మీతో పాటు యజ్ఞం పుట్టిందా? అంటే మనం ఒక్కరిగా పుట్టినా మనం కలవపిల్లలమే, మనతో పాటు యజ్ఞ విధానం కూడా ఉన్నది. సహయజ్ఞ ప్రజా సృష్టివ, ప్రజలను సృష్టించినప్పుడు నీతో పాటు యజ్ఞ విధానాన్ని కూడా నీతోనే పుట్టించాను. నువ్వు నీ కోరికలు తీర్చుకోదలుచుకుంటే ఆ యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకో, నీకు కావలసిన కోరికలన్నీ తీరుతాయి. ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత గ్యారంటీ. ప్లస్ ఇంకోటి ఏం చెప్తున్నాడు, దానికి నువ్వేమీ ప్రయత్నించక్కర్లే, నీతో పాటే ఉందా యజ్ఞ విధానం, మీరు వేరే ఇంకో యజ్ఞ విధానాన్ని చేసుకోక్కర్లేదు. ఏంట యజ్ఞ విధానం? కిమన్యే శాస్త్ర విస్తరై, గీత నేను చెప్తోంది అర్థమవుతోందా? అంటే మీకు కొంచెం బాగా భగవద్గీత మీద అలవాటు ఉంది కనుక నేను మధ్యన ఇంకో ఆ శ్లోకాన్ని లాక్కొస్తున్నాను. ఏ శ్లోకం అర్థమవుతుంది కదా, నేను ఒక్కో శ్లోకం గురించే చెప్పబోతున్నా ఇవాళ. గీత సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తరై, యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మే వినిశ్రుత అన్న శ్లోకం చెప్తున్నాను నేను మీకు, అంతే. జత మళ్ళీ మళ్ళీ ఈ శ్లోకానికి వస్తూ ఉంటాను నేను. ఇంతవరకు మీకేం చెప్పాను అంటే, బ్రహ్మ విద్యలో యోగ శాస్త్రము ఉన్నది, ఆ యోగ శాస్త్రములో 12 రకాలైనటువంటి యోగాలను భగవద్గీత ద్వారా మనకి అందించారు. ఇది ఒక పాయింట్ చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళాక ఎవరో మాస్టర్ వచ్చారట కదా, ఏమైనా చెప్పారా అంటే, ఇది కాస్త మీరు చెప్పగలిగితే మీరు చాలా ముందుకు వెళ్ళిపోయినట్టు. మొదట ఈ బేసిక్స్, ఈ ఫండమెంటల్స్ మనం మర్చిపోతాం. బ్రహ్మ విద్య అంటే ఏంటో చెప్తో ఇప్పుడు చెప్తున్నాను నేను. బ్రహ్మ విద్య అంటే జీవించే కళ, జీవించే కళ. ఓ అవతారమూర్తి జీవిస్తాడు, ఓ మామూలు వ్యక్తి జీవిస్తాడు, ఓ సాధకుడు జీవిస్తాడు, బాధపడేవాడు జీవిస్తాడు. వీళ్ళందరిలోనూ కామన్గా ఉండేది ఏంటి అంటే జీవించటం కదా. ఇంకా శాస్త్రము అన్నది కూడా మనం మర్చిపోయాం. శాస్త్రం అంటే ఏమిటో కూడా మనం పూర్తిగా మర్చిపోయాం. రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, తర్క శాస్త్రము, వాణిజ్య శాస్త్రం, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. మీరు రాయటం మొదలెడితే కొన్ని పేజీలు ఠావులు ఠావులు మీరు నింపేసినా కూడా శాస్త్రాల పేర్లు అవ్వవు. కానీ గీత సుగీత కర్తవ్యై కిమన్యై శాస్త్ర విస్తరై, శాస్త్రాల పేర్లన్నీ నీకు అక్కర్లేదయ్యా బాబు. బ్రహ్మ విద్య అనేటటువంటి శాస్త్రాన్ని తెలుసుకో. బ్రహ్మ విద్య అంటే ఏమని చెప్పానో నేను మళ్ళీ గుర్తుంచుకోండి, జీవించే కళ. అంతకంటే బ్రహ్మ విద్య అంటే కూడా ఏమీ కాదు. మనకి జీవించటం రాదు, అందుకని నేను చెప్పాను మాట్లాడితే ఆత్మహత్యలు, మాట్లాడితే అది వాడోడో కొట్టేస్తాడు. నాకు అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఎక్కడ ఇస్తుంది అంటే నన్ను ప్రేమించకపోతే చంపేస్తానంటాడు. నాకు అదే అర్థం కాలే, ప్రేమించేవాడిని నువ్వు ఎలా చంపగలవు? నువ్వు ఏం చేయగలవు అంటే ప్రేమించేవాడి కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వగలవు. కానీ ఎంత తలకిందురైపోయిందో మీకు అర్థమవుతుందా? జీవితం నన్ను ప్రేమించకపోతే చంపేస్తానంటున్నాడు, అది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు. ఇంచేత గీతను సుగీతగా మార్చలేదు. సుగీత అంటే ఆచరణలో ఉన్నటువంటి గీత. చదివితే ఏం లాభం? గీత లాభంలే. సుగీత ఆచరణలో దిగినటువంటి గీత. మరి ఆచరణలో దిగేటటువంటి ఈ గీత జీవించేటటువంటి గీత గురించి చెప్తో, సుగీత గురించి చెప్తో ఏం చెప్పాడు అంటే, కిమన్యే శాస్త్ర విస్తరై. శాస్త్రము అంటే కూడా మనం మర్చిపోయాం. శ్వాసను అస్త్రముగా మార్చుకునుట శాస్త్రము అన్న విషయం మనం మర్చిపోయాం. అసలు ఆ మాటే మనకి తెలియదు అసలు. కానీ మీరు రామాయణ మహాభారతంలో యుద్ధకాండ చూస్తున్నప్పుడు మీరు చూస్తారు బాణం ఇలా పట్టుకుంటాడు. ఎందుకు ఇలా పెట్టుకుంటాడు? మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటాం? చాలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నా నేను, ఎందుకంటే ఇవే తెలియదు మనకి. ఎందుకో బొట్టు పెట్టుకుంటున్నాం అంతే. కానీ బొట్టు పెట్టుకుంటే వచ్చేటటువంటి చాలా పెద్ద పెద్ద లాభాలు యజ్ఞంలో మనం చదువుకుంటూ ఉంటాం. చందనస్య మాత్పుణ్యం పవిత్రం ఆపద లక్ష్మీ, మీకు తెలుసుగా శ్లోకం. కానీ ఏం చెప్తున్నావు అక్కడ? చెయ్యి ఎక్కడ పెట్టి చెప్తావు కదా. అంటే నువ్వు బొట్టు పెట్టుకుంటే ఏం జరగాలి? ఆపదా మహరతే నిత్యం, అది సరిపోదు మీకు. ఇంకా ఏం కావాలి? లక్ష్మీ తిష్టతి సర్వదా. మరి బొట్టు పెట్టుకుంటే అది జరుగుతుందా మనకి? ఇందుకు జరగటం లేదో తెలుసా? ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ గారు అనగానే మనకి మతిమరుపు గుర్తొస్తుంది, అంచేత ప్రొఫెసర్ గారి గురించి చెప్తున్నాను. ఆయన కాలేజీకి వెళ్ళేటప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఆయన భార్య అన్ని ఇచ్చి ఆయనకి కారెక్కించి పంపిస్తూ ఉంటుంది. ఆ రోజు ప్రొఫెసర్ గారికి ఏదో మీటింగ్ ఉందని ఇంట్లో వాళ్ళ కోసం ఆగారు. ఆయన భార్య ఏం చేసింది, అన్నీ అమర్చి పెట్టానండి, ఇంకా మీరు, నేను గుడికి వెళ్తున్నాను అని ఆవిడ గుడికి వెళ్ళిపోయింది. 15 నిమిషాల తర్వాత గుడి నుంచి ఆవిడ తిరిగి వచ్చేసరికి ఈయన చిందులేస్తున్నాడు. ఈయన పిచ్చి చిందులేస్తున్నాడు. అంతా అమర్చి పెట్టానని చెప్పింది ఆవిడ, ఏమీ అమర్చదు, ఎప్పుడూ ఇంతేను అని. ఇంతకీ ఏంటండి, ఏం అమర్చలేదు మీకు అంది. నా కళ్ళజోడేది అన్నాడు. కళ్ళజోడ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇంకా ఇల్లంతా వెతుకుతున్నాడు వీడు, కళ్ళజోడ ఎక్కడుందా అని. ఆవిడ వచ్చే చెప్పింది అప్పుడు కళ్ళజోడ ఇక్కడే ఉందని. అవునా? చందనస్య మాత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా, మీ మనసు ఎక్కడో ఉంటుంది. మీకు ఈ భావనే ఉండదు అక్కడ అసలు. ఇది ప్రతిరోజు మీరు స్నానం చేసి బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా అందుకే పెట్టుకోవాలి. మన ఋషులు ఏది చెప్పినా కూడా పనికిరాంది ఏం చెప్పలే, అంతా బ్రహ్మ విద్యే, జీవించే విద్య. అందుకు చెప్తున్నాను నేను, ఇది జీవించే విద్య కాదా? మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం. నువ్వు ఏ రోజు పెట్టుకుంటావో ఆ రోజు నీకు ఆ రక్షణ ఉంటుంది. అంచేత ఎప్పుడైతే నావు బుట్టు తీసేస్తున్నావో నువ్వు, ఆ జీవించే కళ నుంచి నువ్వు దూరం అయిపోయావు అని అర్థం. అంచేత బొట్టు పెట్టుకోవటం అనేది ఒక మతానికి ఒక ధర్మానికి సంబంధించింది కాదు, బతికున్న వాళ్ళు ఆచరించవలసినటువంటి జ్ఞానం. కిమన్యై శాస్త్ర విస్తరయ్యే, దాని గురించి చెప్తున్నాను. నీ శ్వాస ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇడ పింగళ నాడులు ఇక్కడ కలుస్తాయి, ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి వేరవుతాయి. కామన్ సెన్స్ ఆస్పెక్ట్ అది, చీలుతుంది కదా, ఈ రెండు నాసికా రంధ్రాల నుంచి వెళ్లే నాసిక ఇక్కడ కలుస్తుంది. ఆ శ్వాస ఎక్కడ కలుస్తుందో అక్కడ కనుక నువ్వు నీ వాక్ని పెట్టగలిగితే బ్రహ్మాస్త్రం అయిపోతుంది. ఒక పూచిక పుల్ల కూడా, రామాయణం అది చెప్తుంది, మహాభారతం అది చెప్తుంది, అస్త్ర విద్యలు అది చెప్తాయి. కానీ అస్త్ర విద్యలలో మనం ఉపయోగించుకునేటటువంటి శ్వాసను మనం మర్చిపోయాం. మరి శ్వాస గురించి బ్రహ్మ విద్య చెప్పాలి కదా, శ్రీకృష్ణుడు మూర్తీభవించినటువంటి బ్రహ్మ విద్య కదా. మరి ఆ మూర్తీభవించినటువంటి బ్రహ్మ విద్య గురించి చెప్పేటటువంటి ఆయన మనకు ఒక చిన్న పాయింట్ చెప్పాడు. నువ్వు యజ్ఞంతో పాటు పుట్టావు, కరెక్టే, అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి, ద్రవ్య యజ్ఞ, స్తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, తదాపరి 4వ అధ్యాయంలో ఎన్ని రకాల యజ్ఞాల గురించి మాట్లాడతాడు. కానీ ఒక మాట అంటాడు, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. చేత యజ్ఞాలలో అనేక యజ్ఞాలు ఉన్నాయి, కానీ ఆ యజ్ఞాలలో నేనెవరిని, జప యజ్ఞాన్ని. నిరంతరము నీ శ్వాస ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది, అంటూ ఉంటాం అంతే, ఎప్పుడో దాన్ని జపిస్తూ ఉన్నటువంటి భావనే మీకుండదు. తెలుసా ఏ జపం గురించి మాట్లాడుతున్నాను? సోహం సో, దాంతోపాటేగా నువ్వు పుట్టావు కాదా. సహ యజ్ఞ ప్రజా సృష్టివా, ఈ సోహం అనేటటువంటి జప యజ్ఞంతో పాటు పుట్టావు నువ్వు. ఆ సోహంని నేను తెలుసుకుంటే నువ్వు బ్రహ్మడివి, తెలుసుకోకపోతే మూర్ఖుడివి. గీత, సుగీత, శాస్త్ర విస్తరయ్య గురించి చెప్తున్నా, ఏ శాస్త్రము నీకు అక్కర్లేదు. నీ శ్వాసను కనుక ఒక జపముగా నువ్వు చెయ్యగలిగితే, మరి ఎలా చేస్తాం మాస్టర్? మరి జపం చేయాలి అంటే మనకి మననం చేయటానికి ఒక ఆధారం కావాలి, ఒక మంత్రం కావాలి, ఒక ఛందస్సులో ఉన్నటువంటి మంత్రం కావాలి. దానికి సొల్యూషన్ ఇచ్చాడు గీతలో. ఏ ఛందస్సు? నేను గాయత్రి ఛందస్సుని, గాయత్రి మంత్రాన్ని. అంటే నువ్వు మననమే చేయదలుచుకుంటే గాయత్రి మంత్రాన్ని మననం చేసుకో, నీకు సోహం అంటే ఏంటో అర్థమవుతుంది, శ్వాస అంటే ఏంటో అర్థమవుతుంది, ప్రాణం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇంచేత గాయత్రి అంటేనే అర్థం ఏంటి అంటే, గయాంత్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. చేత ఓం భూర్భవస్సు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, ఒక మంత్రం కాదు, హిందూ ధర్మానికి సంబంధించింది కాదు అది, నీవు జీవించటానికి ఆధారం అది. ఈ విధంగా జీవించు నువ్వు. పేరు గాయత్రి అంటాం, జీవించే కళ మర్చిపోయాం. ఎప్పుడైనా మీకు జీవించటానికి గాయత్రికి మధ్య ఉన్న సంబంధము, ఈ జప యజ్ఞము లోపలికి వెళ్తున్నప్పుడు సో అనేటటువంటి శబ్దము, బయటకు వస్తున్నప్పుడు హమ్ అనేటటువంటి శబ్దము గురించి ఆలోచించారా? ఇదే శాస్త్ర విస్తరయ్య. ఇది పట్టుకోండి మీరు. గీత ఎలా పలుకుతుందో చూడండి, ఎలా పలుకుతుందన్నాడు, గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. మూడు లోకాలని కూడా నేను గీతా జ్ఞానంతోనే పరిపాలిస్తున్నాను అంటే, నువ్వు నీ కుటుంబాన్ని పరిపాలించుకోలేకపోతున్నావు గీతా జ్ఞానం ఉపయోగించి, ఎక్కడ తప్పు జరుగుతోంది? భగవద్గీతలో అయినా జ్ఞానం లేదు, అబద్ధం చెప్పాడు శ్రీకృష్ణుడు. నేను మూడు లోకాలని కూడా గీతా జ్ఞానాన్ని ఉపాసన చేసే పరిపాలిస్తున్నాను అంటే, మరి ఆ భగవద్గీతని చదివి మనం ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించలేమా అంటున్నా నేను. నువ్వు పరిపాలించు, గీత పరిపాలిస్తుంది, అది గుర్తుంచుకోండి. మీరు పరిపాలిస్తాను అనేటటువంటి అపోహ వచ్చిందో కొంపలంటుకుంటాయి. నేను యుద్ధం చేస్తాను అన్నంత వరకు అర్జునుడు పెరిగి పందలాగా పారిపోతాడు. నువ్వేమీ యుద్ధం చేయక్కర్లేదయ్యా, నువ్వు మహావీరుడు అవుతే అవునే కానీ నువ్వు చంపవలసింది ఎవరిని? శవాలని చంపాలి. మీరేం గీతను అర్థం చేసుకుంటున్నారు? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ. చాలా పోజు కొడతాడు అర్జునుడు. కైర్మయాసహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముజ్యమే. ఎవడికిరా అంత దమ్ముంది నాతో యుద్ధం చేయటానికి? రథం స్థాపయమిచ్యుత, రెండు సేనల మధ్య సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమిచ్యుత అంటాడు. పొగరు నాతో నా యుద్ధం చేస్తారని కృష్ణుడికి అర్థమైంది. ఇంచేత 11 అక్షరణీయులు ఉన్నటువంటి సేనలో ఏ మూలో తీసుకెళ్తే సరిపోయేది? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు వీళ్ళు ఉన్న చోట పెట్టాడు. ఇంకా ఈయనకి స్టార్ట్ అయింది. మీరు మీ పరిస్థితి ఊహించుకోండి. మీకు ఇది సంభవమేనా అని డౌట్ వస్తుంది. అందుకు నేను అంటున్నా, మేము సహస్రకుండే యజ్ఞము ద్వారా సంపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఈ యజ్ఞాన్ని మేము 2 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల్లోనూ మేము చేయగలుగుతాము అని మీకు డౌట్ వస్తుందేమో. దానికి భగవద్గీత ఇచ్చే జవాబు చెప్తున్నాను. అర్జునుడికి కూడా డౌట్ వచ్చింది. ఏంటి డౌట్? ఎదురుకుండా భీష్ముడు కనిపించాడు. భీష్ముడికి ఇచ్ఛామృత్యు ఉంది. అతను కౌరవుల యొక్క సర్వసేనాధిపతి. యుద్ధానికి వచ్చి సర్వసేనాధిపత్యం వహించేవాడు ఓడిపోవటానికి రాడు కదా, ఖచ్చితంగా గెలవటానికే వస్తాడు. వాడిని ఓడించలేను. చేత అర్జునుడు పిరికివాడు అనుకోకండి, తెలివైనవాడు. తెలివైనటువంటి వీరుడు చావు తథ్యము అన్నప్పుడు చావడు. గెలవగలను అనే స్కోప్ ఉంటేనే యుద్ధం చేయాలి తప్ప చచ్చిపోతామని తెలిస్తే వెళ్తే అది ఆత్మాహుతి దళం అవుతుంది. అంచేత భీష్ముణ్ణి ఓడించలేను. మొదటి చేతులు ఎత్తేశాడు. పక్కన ద్రోణుడు కనిపించాడు. ఈ ద్రోణుతో ఒక ప్రాబ్లం ఉంది. ఈ ద్రోణాచార్యుల వారు ఏం చెప్పారు అంటే, నిన్ను ఈ రాష్ట్రంలోనే ఈ రాజ్యంలోనే అందరికంటే గొప్ప ధనుర్ధారిగా తయారు చేస్తాను అన్నాడు. కానీ ఏకలవ్యుడు ఉన్నాడు అక్కడ, ఈయనకంటే గొప్ప ధనుర్ధారి. ఆ ధనుర్ధారి ఎవరి వల్ల అయ్యాడు? ద్రోణుడి వల్ల అవ్వలేదు, ద్రోణుడి యొక్క మూర్తి వల్ల అయ్యాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృష్ణుడు కంటే ఈయన గొప్పవాడు. కృష్ణుడి యొక్క మూర్తి గొప్పది. ద్రోణుడు కంటే ద్రోణాచార్యుడి యొక్క మూర్తి అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధరుణ్ణి చేసింది. మరి మిమ్మల్ని అందరినీ అర్జునుడి కంటే ఎందుకు గొప్పగా చేయలేదు? మీకు భారతం అర్థం కాలే, మహాభారతం అర్థం కాలే, ఉత్తనే దండలు వేసేస్తున్నారంతే. కానీ అర్జునుడు కదా అర్థమైంది. కానీ ఆ ద్రోణాచార్యులు వారు ఏం చెప్పారు ఈయనకి? నాకు తెలిసిన విలువిద్య అంతా నేను నీకు నేర్పిస్తాను. నేర్పలే. మూర్తి తనకంటే ఎక్కువ విలువిద్య నేర్పగలిగినప్పుడు ఆ మూర్తిలో ప్రాణం ఉన్నటువంటి ద్రోణాచార్యుడికి ఎంత అస్త్ర విద్య తెలిసి ఉంటుంది? ఆయన ఎదురుకుండా నుంచున్నాడు. ఇంకేం గెలుస్తాడు? 2 వికెట్ డౌన్. అహంకారంలో మొదట భీష్ముడు, ఫినిష్. ఇంకా గెలవలేము, ద్రోణుడిని గెలవలేము. కర్ణుడు గారు ఉన్నాడు ఒకతను, ఈయన తండ్రి గారితోనే ప్రాబ్లం వచ్చింది. ఇంద్రుడు తీసుకెళ్లి ఒక బాణం ఇచ్చాడు ఆయనకి. అది అందరికీ తెలిసిన రహస్యమే. ఆ బాణం ఎవరి కోసం ఆపాడు కర్ణుడు? అర్జునుడి కోసం. ఇంకేం గెలుస్తాడు? జయద్రథుడు ఒక్కడు పాపం శివుడు. అర్జునుడితో నేనే ఓడిపోయానయ్యా. అంటే ఒకరోజు యుద్ధంలో మాత్రము నువ్వు మిగతా 4 గెలవగలుగుతావు. మరి వీన్న భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యానపి యోధవి. అందుక 4 మాటలు వాడతాడు. అంటే ఆ 4 భయం అర్జునుడికి, మిగతా వాళ్ళందరినీ గెలవగలడు. కానీ ఏం చెప్పాడు? మయా హతాస్త్వాం జహిమా వ్యధిష్ట. నేను చంపేశానయ్యా భీష్ముణ్ణి, నేను చంపేశానయ్యా ద్రోణుణ్ణి. మరి మీరేంటి భయపడతారు సహస్రకుండి యజ్ఞం చేయటానికి? దీంతో పూర్ణాహుతంటారు 108కి. నేను చెప్పే చెప్తున్నాను, భగవద్గీతలో నాకు తెచ్చిన భావాలు చెప్తున్నాను. లేచి నిలబడండి. మహాభారతం అది. ముక్క ముక్కలైపోతోంది దేశము. ఒక మహాభారతం మళ్ళీ నిద్రలేవాలి. క కానీ ఆ మహాభారతం ఎవరి వల్ల నిద్రలేస్తుంది? భారతీయుల వల్ల నిద్రలేస్తుంది. భారతీయుడు అంటే భారతదేశంలో పుట్టినవాడు అని మాత్రం అనుకోకండి మీరు. భా అంటే వెలుగు, రతి అంటే ప్రేమ, వెలుగు మీద ప్రేమ కలిగినటువంటి వాడు. వెలుగు మీద ప్రేమ ఉన్నవాడికే గురువు లభిస్తాడు తప్ప మిగతా వాళ్ళెవరికి గురువు లభించడు. ఒక భారతీయుడికే గురువు లభిస్తాడు అన్నది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం అంతా కూడా చిన్నపిల్లల ఆటలాగా ఆడుకుంటున్నాం, ఫలానా వాళ్ళు ఫలానా గురువు, ఫలానా వాళ్ళు ఫలానా గురువు. ఏ గురువు కూడా మీకు బయట లభించడు. ఎప్పుడు గురువు ఎక్కడ లభిస్తాడు? లోపల లభిస్తాడు. భగవద్గీతలో కూడా అదే 18వ అధ్యాయంలో చెప్తాడు, అందరి హృదయాలలో ఉన్నటువంటి నేను. భావార్థమవుతుంది కదా. ఈ విధంగా భగవద్గీతను కనుక మీరు చేసుకుంటూ ఉంటే గీత సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తరయ్యి. శాస్త్రం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. మీరు కనీసం ఎప్పుడైనా బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. చందనం అంటే చందనమే అక్కర్లే, ఏది పెట్టుకున్నా ఒకటే. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. కనీసం యాక్సిడెంట్స్ మన వాళ్ళకి అవ్వవు. ఆపదాం హరతే నిత్యం. శ్వాస గురించి ఆలోచించండి. ఈ శ్వాసను మీరు ఎలా ప్రయోగించాలి, ఎక్కడ ప్రయోగించాలి? మళ్ళా ఆ శ్లోకంలోనే చెప్పాడు. ఎక్కడొస్తుందిట గీత సుగీతగా? పద్మనాభస్య. నాభి ఒక కృష్ణుడికే ఉందా, మీకు కూడా ఉందా? నాభి చక్రము అని ఒక చక్రం ఉంటుంది. మొత్తము బ్రహ్మతత్వము అక్కడి నుంచి పైకి లేస్తుంది. అది పైకి ఎక్కి, ఆ శ్వాస పైకి ఎక్కి హృదయము సహస్రారమునకు చేరి వాక్ రూపంలో బయటకు వస్తే మీరు అన్నమాట జరుగుతుంది. ఆ గీత కావాలి, ఆ బ్రహ్మ విద్య కావాలి మనకు. మీ వాక్కి ఆ శక్తి కావాలి. ఇప్పుడు మన వాక్కి ఏం శక్తి లేదు, మనం అంటూ ఉంటాం, విడిపోతే బాగుండదు, అసలు వాడిపోవడం మనం పోతాం. కానీ భాగవతంలో అక్కడ చిన్నపిల్లలకి ఆ వాక్ శక్తి ఉండేది, చిన్నపిల్లలకు ఉండేది ఆ వాక్ శక్తి. వాక్ శక్తి అంటే జీవించే కళ, బతుకున్నవాడే కదా మాట్లాడేది. శమీకుడు కథ తెలుసు కదా, తండ్రి మెడలో చనిపోయిన పాము పరీక్షిత్ వేసేస్తే ఈ చిన్న కుర్రాడి గోళ్ళు మండింది. వీడికి తెలియదు కూడా ఆవిడ వేశాడు, వేసిన వాడు వారం రోజుల్లో చస్తాడు అన్నాడు. ఫినిష్. ఇంకా ఏ మహర్షి ఎవడు కూడా దాన్ని వెనక్కి. ఆ ముఖ పద్మే వినిశ్రుత, మీ ముఖ పద్మంలోంచి కూడా ఆ గీతను మీరు బయటికి తీసుకురాగలరా అంటే మీకు ధ్యానం రావాలి. అంచేత బ్రహ్మ విద్య అన్నా ధ్యానము అన్నా ధ్యానము నేర్పేటటువంటి విద్య యోగ శాస్త్రం అన్నా ఒకటే. అంచేత భగవద్గీత పారాయణ మీరు ఎందుకు చేయాలి అంటే ఈ విషయాలు తెలుసుకోవటానికి. ఈ విషయాలు తెలుసుకుంటూ ఈ 18 అధ్యాయాలలో ఉండేటటువంటి యోగ విద్యను తెలుసుకోవటానికి క్రమక్రమంగా మనం నేర్చుకుందాం. వీలవుతే రేపు ఎల్లుండి కూడా క్లాసులు ఉన్నట్టున్నాయి. ఎక్కడో ఎక్కడమ్మా అది చూడండి, అక్కడ ఐ విల్ ట్రై. ఇప్పటికి నేను మాత్రం మీకు ఒక సంకల్పం మీరు తీసుకోండి, కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచి మాత్రం ఎప్పుడు సంకల్పం తీసుకోకండి. కానీ ఆ సంకల్పం మీ ఇష్టం. కానీ మీకు ఆ సంకల్పం తీసుకోమని చెప్పి నేను ఆ సంకల్పం తీసుకోకపోతే వాక్శక్తి వేస్టే కదా. అంచేత మీతో పాటు నేను తీసుకుంటున్నాను ఆ సంకల్పాన్ని. ఈ సంవత్సరము చివరిలో గీతా జయంతి వస్తుంది. ఏ నెలలో వస్తుంది తెలుసు కదా, శుద్ధ ఏకాదశి నాడు. ఆనాడు సహస్రకుండి మహాభారత గీతాయజ్ఞం మనం చేసుకుందాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ని గీతామయం చేసి పారేద్దాం. కానీ గీత పారాయణ చేసేవాళ్ళు కాదు, పద్మనాభ ముఖ పద్మే వినిశ్రుత అటువంటి సాధకుల్ని మనం తయారు చేసుకుందాం. దానికి మీరు సంకల్పం తీసుకోండి. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, మీ ఇష్టం. కానీ మనసులో అనుకోండి, నాతో చేయకల్పదలుచుకున్న వాళ్ళు చేయకల్పుతాను అనండి. నేనేం అంటం లేదు, అడగటం లేదు, మిమ్మల్ని చేయమంటం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి, మంచి సంకల్పానికి మానవ ప్రయత్నం ఉండాలి. అందుకే నపుంసకుణ్ణి ముందు పెట్టి యుద్ధం చేయన్నాడు. మీలో శక్తి ఉండాలని అల్లే, అర్జునుడు మహావీరుడు, కానీ మహావీరుడితో కూడా ఏమన్నాడు, నపుంసకుణ్ణి ముందు పెట్టుకోరా లేకపోతేనే యుద్ధం చేయలేమన్నాడు. చేత మన శక్తి కాదు ఇక్కడ, మన ముందు ఉండేటటువంటి మన ఈ శరీరాలలో ఆ శక్తి లేకపోయినా మన వెనకాతల ఆ గీతాచార్యుడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనం ఈ మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటే మనకి ముందు తీసుకెళ్తాడని ఆశిస్తున్నాను. కనుక మీరు ఈ కార్యక్రమం పూర్తి అయిపోయే లోపల ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి దానికి తగిన ప్రణాళికలు వేసుకుని సంపూర్ణ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏం చేయగలము అనుకునేటటువంటి ప్రణాళిక వేసుకోండి. ఒక మంచి పనికి ఎండ్ ఉండదు, ఎండ్ ఉండకూడదు. అయిపోయింది ఇంకా ఈ తర్వాత మేము హాయిగా పడుకుంటా ఉంటే ఇరు పడుకోండి. నన్ను పిలిచి మీరు నన్ను ఇరికించారు, ఇంకా నేను ఈ కార్యక్రమంలో ఇరుక్కున్నాను. జై గురుదేవుడు.